పన్నెండవ అధ్యాయంలో భక్తుల యొక్క లక్షణాలను తెలియజేస్తూ పదమూడవ శ్లోకంలో ఏడు లక్షణాలను చెప్పారు. అందులో నాలుగు లక్షణాలు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ అలాగే నిర్మమ మమకారం లేకుండా ఉంటాం. ఈ నాలుగింటిని నేను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఐదవది నిరహంకార అన్నారు. అంటే భక్తుడు అహంకారం లేనటువంటి వాడై ఉండాలి. సాధారణంగా మనం అహంకారం అనగానే అహంభావం అనుకుంటాం. ఈ అహంభావము గర్వము కాదు. అహంకారము అని అంటే ఈ దేహమే నేననేటువంటి భావనే అహంకారం. ఈ అహంకారం అనేటువంటిది మమకారానికి మూలం. అంటే అహంకారం ఉన్నప్పుడే మమకారం వస్తుంది. అంటే నేను అనేది ఉన్నప్పుడే నాది అనేటువంటిది వస్తుంది. అసలు నేనే లేకపోతే ఇంకా నాదేముంటుంది? అందువల్ల నేను అనేటువంటి అహంకారం అనేటువంటిది తప్పనిసరిగా లేకుండా ఉండాలి భక్తుడైనటువంటి వాడికి అని. అయితే అహంకారం అంటే ఈ శరీర మనోబుద్ధులు నేనే అనుకోవటమే అహంకారం. ఈ శరీర మనోబుద్ధులు కనుక నేనైతే ఆ శరీర మనోబుద్ధులు నువ్వు అవుతావు. మరి ఈ రెండు శరీరాల్లో తేడా ఉంది కదా, ఈ రెండు మనోబుద్ధుల్లో తేడా ఉంది కదా. ఈ శరీరం నేనైతే ఈ శరీరం ఒక రకంగా ఉంది, ఆ శరీరం నువ్వైతే ఆ శరీరం ఒక రకంగా ఉంది. ఈ మనోబుద్ధులు నేనైతే ఒక రకం, ఆ మనోబుద్ధులు నువ్వైతే ఒక రకం. అంటే తేడా ఉంది, భేద దృష్టి ఉంది. అంటే నేను వేరు నీవు వేరు. ఎప్పుడైతే ఈ దేహం నేననుకున్నామో, దేహం నేను అనుకున్నప్పుడు నేను వేరవుతాను నువ్వు వేరవుతావు. నాకన్నా వేరుగా ఉన్నటువంటి నువ్వు నాకు ఇష్టడు అన్న అవుతావు, అయిష్టడు అన్న అవుతావు. నీ మీద నాకు రాగమన్నా ఉంటుంది, లేకపోతే ద్వేషమన్నా ఉంటుంది. అంటే నీ మీద నాకు మమకారం అన్నా కలుగుద్ది, లేదా ద్వేషమన్నా కలుగుద్ది. అంటే భేద దృష్టి ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ శరీర మనోబుద్ధులు జడమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి, నశించిపోయేటువంటివి. కాబట్టి ఇవి నేను కాదు. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేవి నేను కాదు. వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తూ వీటిల్లోనే ఉండి వీటికి అంటకుండా వీటికి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఆత్మయే నేను అని తెలుసుకొని ఆత్మగా కనుక ఉన్నట్లయితే నీ శరీర మనోబుద్ధులకి వేరుగా ఉన్నటువంటి ఆ శరీర మనోబుద్ధులకి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆత్మవి నీవు. ఈ శరీర మనోబుద్ధులకి చైతన్యాన్ని ఇస్తున్న ఆత్మ నేనైతే ఆ శరీర మనోబుద్ధులకి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆత్మవి నీవు. అంటే నేను ఆత్మనే, నీవు ఆత్మవే. అయితే శరీర మనోబుద్ధుల్లో ఉన్నటువంటి తేడాలు ఆత్మలో ఉంటాయా? ఆత్మలో ఏమి ఉండవు. నేను ఆత్మని, నీవు ఆత్మవి. మరి ఆత్మలో ఏమైనా పొడుగాత్మ, పొట్టాత్మ, లావాత్మ, సన్నాత్మ, పాపాత్మ, పుణ్యాత్మ అనేటువంటి తేడాలు ఏమైనా ఉంటాయా? అలాంటిది ఏమీ లేదు. పైగా ఆత్మ ఏమైనా ముక్కలు ముక్కలయ్యేదా? ఆ ముక్కేమో నువ్వు, ఈ ముక్కేమో నేను అనుకోవటానికి ఆత్మ అఖండం. దాన్ని ముక్కలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మైనటువంటిది కనుక. నేను నీవు అనేది దేహాలు నుంచి అనుకోవటమే కానీ నిజంగా ఆత్మ అనేటువంటిది ఒక్కటే. అది ఏకం, అద్వయం, రెండవది ఏది లేదు. కనుక ఆ ముక్క నువ్వు, ఈ ముక్క నేను అనుకోవడానికి వీలు లేదు. ఆత్మలోనేమో ఏ భేదాలు లేవు. మరైతే అప్పుడు నువ్వు నేను ఒక్కటే కదా. నీవే నేను, నేనే నీవు. ఎప్పుడు నేను ఆత్మని అని అనుకున్నప్పుడు, నీవు ఆత్మ అనుకున్నప్పుడు, అప్పుడు నీవు నేను అనేటువంటి రెండు లేవు. రెండు ఒక్కటే, ఉన్నది ఇద్దరం కాదు ఒక్కటే అనేటువంటి భావం ఏదైతే ఉందో ఇది నిరహంకారం. ఆత్మగా ఉంటే అహంకారం లేనట్టు, దేహంగా ఉంటే అహంకారం ఉన్నట్టు, దేహంగా ఉంటే అహంకారంతో ఉన్నట్టు, ఆత్మగా ఉంటే ఏ రకమైనటువంటి అహంకారం లేదు. కనుక భక్తుడైనటువంటి వాడు ఆత్మగా ఉండాలి, నిరహంకారుడై ఉండాలి. అప్పుడే నేను గొప్ప, నీవు తక్కువ అనేటువంటి భేదభావం లేకుండా ఉంటుంది. అందరినీ సమానంగా చూడటం సాధ్యమవుతుంది. ఇప్పుడు మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎవరినైనా వాళ్ళ చరిత్రలు కనుక మనం గమనించినట్లయితే వాళ్ళకి ఎవరి పట్ల తేలిక భావం అనేటువంటిది ఉండదు, ఎవరి పట్ల ద్వేషభావం అనేటువంటిది ఉండదు. మహారాజులైనా సరే వాళ్ళని గొప్పగా ఏం గౌరవించరు, వాళ్ళకి అందరూ సమానమే. కాబట్టి ఆ రకమైనటువంటి బుద్ధి భక్తులైనటువంటి వారికి ఉంటుంది. ఇక ఆరవ లక్షణం ఏమిటంటే సమ దుఃఖ సుఖ, సుఖ దుఃఖాల పట్ల సమభావం ఉండాలి. భక్తులైనటువంటి వారు సుఖ దుఃఖాల పట్ల సమమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాడు. సుఖాలకు పొంగటం కానీ దుఃఖాలకు పొంగటం కానీ అది సామాన్యుడి పనే కానీ భక్తులైనటువంటి వాడు మాత్రం అలా ఎప్పుడు ఉండడు. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఎప్పుడైతే మనం సుఖాలకు పొంగుతూ దుఃఖాలకు పొంగుతూ ఉన్నామో అప్పుడు మన యొక్క మనస్సు ఉద్రేకాలకి, అలజడులకి, ఆందోళనలకి, అశాంతికి దారితీస్తుంది. ఎప్పుడైతే ఈ అలజడులు అశాంతి ఉన్నాయో ఆరోగ్య సమస్యలు కూడా బయలుదేరుతాయి, మనసు యొక్క ప్రశాంతతని చెడగొట్టేస్తూ ఉంటాయి. అందువల్ల భగవంతుణ్ణి ప్రశాంతంగా స్మరించాలి. ఎప్పుడైనా మనం భగవంతుణ్ణి స్మరించాలి అని అంటే భగవంతుడి పూజా పురస్కారాలు చేయాలన్నా, భగవంతుడికి సంబంధించినటువంటి ధ్యానం కానీ, జపం కానీ, విచారణ కానీ ఏదైనా చేయాలన్నా మన యొక్క మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కుదురుద్ది, కానీ మన మనసు అశాంతిగా ఉన్నప్పుడు కుదరదు. ఈ విషయం మనందరికీ తెలుసు. అశాంతిగా ఎందుకు ఉంటుంది? ఏవో అలజడులు, ఆందోళనలు, అశాంతి కోరికలు ఇవన్నీ ఉండటం వల్ల. అందువల్ల ఈ సుఖ దుఃఖాల పట్ల ఎప్పుడైతే సమభావం ఉందో ఇక ఆందోళనలు ఉండవు, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు భగవంతుడికి దగ్గర కావడానికి వీలవుతుంది. కనుక భక్తులైనటువంటి వాడు సుఖ దుఃఖాలని సమానంగా చూడగలగాలి. అయితే ఎలా సాధ్యమండి ఇది? సుఖ దుఃఖాలు, సుఖం వచ్చినప్పుడు పొంగకుండా, దుఃఖం వచ్చినప్పుడు పొంగకుండా ఉండటం అదేమైనా సామాన్యమైనటువంటి విషయమా? సామాన్యం కాదు, కానీ ప్రయత్నించాలి, అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ సుఖ దుఃఖాల యొక్క యథార్థ తత్వాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు ఈ సుఖ దుఃఖాల పట్ల మనం సమభావంతో ఉండొచ్చు. అంటే ఈ సుఖ దుఃఖాల యొక్క యథార్థ తత్వాన్ని గ్రహించాలి, అలా గ్రహించినప్పుడే ఉంటాం. అయితే ఏమిటండి యథార్థతత్వం అని ఏమిటో ఇప్పుడు మనం ఒక 5 ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. మనకిప్పుడు సుఖం వచ్చింది అని అంటే దేనివల్ల వచ్చింది? పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా ఇప్పుడు సుఖం వచ్చింది. దుఃఖం వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది? పూర్వంలో మనం చేసుకున్నటువంటి పాపాల కారణంగా దుఃఖం వచ్చింది. ఈ విషయాన్ని మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఏమండి నేను ఏం పాపం చేస్తున్నానంటే నాకు ఈ కష్టం వచ్చిందని. కష్టం వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ మాట అనుకుంటారు. సుఖం వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ సుఖమైనా దుఃఖమైనా ఆ రెండు కూడా బొమ్మ బొలుసు లాంటి, ఈ రెండు కూడా పూర్వంలో చేసినటువంటి పాపపుణ్యాల కారణంగానే మనకు వస్తూ ఉంటాయి. సరే రైట్, అలా వస్తూ ఉన్నాయి, బాగానే ఉంది. మరి ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, దేనికి వచ్చింది సుఖం? పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా వచ్చింది. మరి ఇప్పుడు సుఖం అనిపిస్తామంటే పుణ్యం ఖర్చు అయిపోతుంది కదా, ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతాం. మనం సుఖం అనిపిస్తామంటే పుణ్యం కాస్త ఖర్చు అయిపోతాం. మరి దుఃఖం అనిపిస్తున్నాం అనుకోండి, అప్పుడు పాపం ఖర్చు అయిపోతాం. పుణ్యం ఖర్చు అయిపోతే మనం బాధపడాలనా? పాపం ఖర్చు అయిపోతే బాధపడాలనా? మన జేబులో డబ్బులు అయిపోతే బాధపడాలనా? మన అప్పంతా తీవడం తీరిస్తే మనం బాధపడతామా? అంటే ఇక్కడ సుఖ పుణ్యం కనుక ఖర్చు అయిపోతామంటే మనం బాధపడాలా, పాపం ఖర్చు అయిపోతే సంతోషించాలి. అందుకని సుఖాలు అనుభవించినప్పుడు అయ్యయ్యో పుణ్యం ఖర్చు అయిపోతుంది అని బాధపడాలి, దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు అమ్మయ్యా పాపాలన్నీ ఖర్చు అయిపోతానేలే అని సంతోషించాలి. చూసారా, ఇంతకుముందు ఏమనుకున్నాం? సుఖం వచ్చినప్పుడు సంతోషిస్తాం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడతాం. కానీ ఈ సుఖ దుఃఖాలు అనుభవించేటప్పుడు అయ్యో మన పుణ్యం ఖర్చు అయిపోతుందని సుఖం వచ్చినప్పుడు, అయ్యో మన పాపం ఖర్చు అయిపోతుంది అని దుఃఖం వచ్చినప్పుడు అలా భావించామనుకోండి, ఇప్పుడేమవుతుంది? అదిగో అది సమానం అయిపోతాం. అందువల్ల ఇలా మనం ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది అని అనుకున్నప్పుడు మరి ఏం చేయాలి? బాధపడాల్సిన పనిలే. ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు పుణ్యం చేసుకోవాలి, ఖర్చు అయిపోతుంది కాదు, మళ్ళీ దాన్ని పూడిస్తే సరిపోతుంది. మన దగ్గర డబ్బులు అయిపోయింది అనుకో, మనకు అది సంపాదిస్తే సరిపోతుంది. అదే ప్రకారంగా పుణ్యం ఖర్చు అయిపోయింది, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి. అంటే సుఖాలు అనుభవించేటువంటి వాడు పుణ్యం ఖర్చు అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పుణ్యాన్ని పూర్చుకోవటం కోసమని ఇప్పుడు పుణ్యకర్మలు, సత్కర్మలు చేస్తూ ఉండాలి. దుఃఖాలు అనుభవించేటువంటి వాడునే, దుఃఖాలు అనుభవించేటువంటి వాడు పాపం ఖర్చు అయిపోతుంది కాబట్టి హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు సుఖ దుఃఖాల పట్ల సమానంగా ఉన్నట్టే కాదా? సుఖం వచ్చినప్పుడు ఎట్టాగా ఉంటాం, మరి దుఃఖం వచ్చినప్పుడు కూడా అయ్యో పాపం ఖర్చు అయిపోతుంది, ఇంక మనకేం బాధలేదు, హాయిగా ఉంటుంది అని సంతోషించవచ్చు కదా. అదిగో ఆ ప్రకారంగా మనం ఉన్నట్టయితే సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఈ రకమైనటువంటి భావన కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే మనం రెండింటి పట్ల సమభావంతో ఉంటాం. ఇది ఒకటి. ఇక రెండో విషయం ఏమిటంటే సుఖం అనుభవించేటప్పుడు నా అంతటి వాడు లేడని మనకి కాస్త గర్వం కలుగుతుంది, అహంభావం కలుగుతుంది, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని. ఎందుకంటే సుఖాలు కనుక వస్తే మనల్ని ఓ పట్టాన ఊరికినే ఉండనియో మంచి ఆనందం పొంగిపోతూ ఉంటుంది, అందులో అహంభావంతో విర్రవీరుతూ ఉంటారు, నా అంతటి వాడు లేడని అనుకుంటారు. అలాంటి సమయంలో భగవంతుడు మనకు అసలు గుర్తేరాడు. అదే కష్టాలు దుఃఖాలు వచ్చినాయి అనుకోండి, ఎంత వద్దనుకున్నా కూడా భగవంతుడు గుర్తొస్తాడు. అసలు దేవుడే లేడనేటువంటి నాస్తికుడు ఎవరైనా ఉన్నా అందరి ఎదురుగా కనుకైతే ఏమన్నా అనుకుంటారని చాటుగానైనా సరే పోయి భగవంతుడి నమస్కారం పెట్టొస్తాడు, అయ్యా నా కష్టాలు దుఃఖాలు పోగొట్టింది. ఎందుకంటే కష్టం వస్తే అలా ఉంటుంది, సంకటం వస్తే వెంకటరమణ అన్నారు, కష్టం కనుక కలిగితే భగవంతుడు ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. అందువల్ల ఈ కష్టాలు బాధలు దుఃఖాలు ఇవన్నీ కూడా మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తున్నాయి. సుఖం వస్తేనేమో భగవంతుడికి దూరం అయిపోతున్నాం, కష్టం కనుకైతేనేమో భగవంతుడికి దగ్గరైపోతున్నాం. ఎందుకని? ఆయన తలుచుకుంటాం, ఆయన ఆశ్రయిస్తాం, ఆయన శరణు కోరుతాం, ఆయన ధ్యానిస్తాం, ఆయన పూజిస్తాం, ఆయన ప్రార్థిస్తాం, అయ్యా నా కష్టాలు తీర్చమని చెప్పి ఆయన ఆశ్రయిస్తాం. అంటే భగవంతుడికి దగ్గర చేసేటువంటిది దుఃఖం. ఈ భావన మనకు వచ్చిందా? దుఃఖాలు వచ్చినప్పుడు ఓహో మనం భగవంతుడికి దగ్గర అవుతున్నాము అనేటువంటి భావన వచ్చిందా? అప్పుడు ఆ దుఃఖం మనకు అంత దుఃఖం అనిపించదు, అంత బాధ అనిపించదు. దుఃఖాలకు అప్పుడు చెలించకుండా ఉంటాం. అందుకే మహాభక్తులైనటువంటి వారు దుఃఖాలనే కోరుకుంటారు, సామాన్యులు మాత్రం పొరపాటు వాడు దుఃఖాలను కోరుకోరు, ఎప్పుడు సుఖాలనే కోరుకుంటారు. ఇప్పుడు సుఖాలు వస్తే ఇంకా ఎక్కువ సుఖాలు రావాలనుకుంటారు, దుఃఖం మాత్రం నాకు వద్దండి కావాలంటే మా పక్కింటికో ఎదుటింటికో రానివ్వండి, నా దగ్గరికి మాత్రం రావద్దు అని అంటారు. ఒకసారి మహాభక్తురాలైనటువంటి కుంతీదేవిని పలకరించడానికి వచ్చాడా శ్రీకృష్ణుడు, అంతా ఎప్పుడు యుద్ధాలు అన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడో పరిపాలన చేసుకునేటం. అప్పుడు వచ్చి సరదాగా ఆ శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆ కుంతీదేవి దగ్గరికి వచ్చాడు, ఏదో మాట్లాడుతూ అత్తా నీకేం కావాలో కోరుకో, నువ్వు కనుక ఏదైనా కోరుకుంటే నేను అనుగ్రహిస్తానన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కుంతీదేవి అంది, నేను కోరిన కోరిక నువ్వు తీర్చలేవులేవయ్యా, అది మాత్రం నీ వల్ల కాదులే అన్నది. అదేమిటి అత్త అంత మాట అన్నావు, నిస్సందేహంగా కోరుకో, నీకేం పర్వాలేదు, నేను ఖచ్చితంగా తీరుస్తాను ఈ కోరికని అన్నాడు. సరేనయ్యా అయితే నాకెప్పుడు కూడా కష్టాలు దుఃఖాలు ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నది. ఆశ్చర్యపోయాడు కృష్ణుడు, ఇదేమిటి ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా ఏమిటి, ఈ విపరీతమైనటువంటి కోరిక కోరుకుంటున్నావు అని అంటే, నాయనా మేము కష్టాల్లో ఉన్నప్పుడే కదయ్యా నువ్వు పరుగులు తీసుకుంటా వచ్చావు, మేము పిలవకుండానే వచ్చావు. ఆనాడు ఏడు చక్రపురంలో నా బిడ్డలు భిక్షాటం చేస్తూ ఉంటే అప్పుడు పలకరించడానికి వచ్చావు, కాండవ ప్రస్థంలో దిక్కు లేకుండా నా కుమారులు ఉన్నప్పుడు అప్పుడు వచ్చి సహాయం చేసి అదిగో దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చావు, ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి పరమ భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి కష్టస్థితిలో ద్రౌపది ఒక్కసారి కృష్ణ అనేటప్పటికల్లా ఆమెకు అనంతమైనటువంటి వస్త్ర ప్రదానం చేసి ఆమె మాన సంరక్షణ గావించావు. మరి అనేకమైనటువంటి క్లేశాలు అరణ్యాల్లో అనుభవిస్తూ ఉంటే ధైర్యం చెప్పడానికి ఎన్నో సందర్భాల్లో నువ్వు వచ్చావు, దుర్వాసను బారి నుంచి కాపాడటం కోసమని పిలవకుండానే నువ్వు వచ్చి వాళ్ళని రక్షించావు. మరి మహాయుద్ధంలో నా పుత్రుల వెన్నంటి ఉండి వాళ్ళకి తోడై నీడై నువ్వు అన్ని సందర్భాల్లో రక్షించావు. అంతేకాకుండా అర్జునుడికి స్వయంగా నువ్వు సాధ్యమై ఆ అర్జునుడిని నీ కంటికి రెప్పలా కాపాడుకున్నావు. మరి అన్ని సందర్భాల్లో అట్లా వచ్చావు కదా, ఇప్పుడు సకల సంపదలు మాకు వచ్చినాయి, ఆ దుర్యోధన రాజ్యం మహారాజ్యం రెండు మా దగ్గరే ఉన్నాయి, మరి ఇంత సామ్రాజ్యానికి అధిపతి అయ్యి ఇన్ని భోగాలు అనుభవిస్తా ఇంత సుఖంగా సంతోషంగా ఉంటే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చావో పలకరించడానికి, ఏదో పొరపాటు ఇప్పుడు వచ్చావు కానీ, కనుక నిన్ను మాకు దగ్గర చేసేటువంటి ఆ కష్టాలే కావాలి అన్నదట. అది భక్తుల యొక్క ఆలోచన విధానం అలా ఉంది. ఈ ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి భగవద్గీత కూడా విషాదయోగంతో ప్రారంభమైపోయింది. విషాదం అంటే ఏడుపు, విషాదయోగంతో ప్రారంభమైంది. దుఃఖాన్ని యోగంగా మార్చుకున్నాడు అర్జునుడు, అది ఒట్టి విషాదం కాదు, విషాద యోగం. యోగం అంటే కలయిక, కలయిక అంటే జీవుడు దేవుడితో కలయిక. కాబట్టి విషాదాన్ని కూడా భగవంతుడికి దగ్గర చేయడానికి అదిగో మార్చుకున్నాడు అర్జునుడు. ఎట్లా మార్చుకున్నాడు? పరమాత్మ యొక్క సాయంతో మార్చుకున్నాడు. మనమైనంతే దుఃఖం కలిగినప్పుడు పరమాత్మ యొక్క సాయంతో మనం ఆ దుఃఖాన్ని కూడా మనం విజయ సంకేతంగా చేసుకోవాలి. దుఃఖం అనేటువంటిది ముక్తికి సోపానం అని అర్జునుడు రుజువు చేశాడు. దుఃఖంతో గొప్పవాడయ్యాడు అర్జునుడు. హాలాహలాన్ని విషాన్ని మింగి పరమేశ్వరుడు మహాదేవుడయ్యాడు. అమృతం తాగినటువంటి దేవుళ్ళందరూ చిల్లర దేవుళ్ళు అయ్యాడు. అందరూ అమృతం తాగాడు, కానీ విషం తాగినటువంటి వాడు ఒక్కడే, ఆయన మహాదేవుడు. మిగిలినటువంటి వాళ్ళందరూ చిల్లర దేవుళ్ళు అయ్యారు. కాబట్టి దుఃఖం అనేటువంటిది భగవంతుడికి సన్నిహితం చేసేటువంటిది, సుఖం అనేటువంటిది భగవంతుడికి దూరం చేసేది అని భావించగలిగా ఇప్పుడు దుఃఖాన్ని కూడా హాయిగా ఆనందంగా అనుభవించడం అనేటువంటిది జరిగింది. ఇక మూడో విషయం ఏమిటంటే, సుఖంగాని దుఃఖంగాని ఇవి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండవు మనకి. సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తూ ఉంది. అంటే అవి రాకడా పోకడా కలిగినటువంటివి. అందుకే కష్టాల్లో ఉన్నామని ఎవరన్నా పరామర్శించడానికి వచ్చినప్పుడు, అయ్యయ్యో ఇంత కష్టం వచ్చిందా, సరే కానీలే కష్టాలు కలకాలం ఉంటాయా ఏమిటి అని అంటారు చివరికి. అంటే కష్టాలు కలకాలం ఉంటాయా అంటే కష్టాలన్నీ ఎప్పుడు శాశ్వతంగా ఉండేవి కాదు, మళ్ళీ మీకు కూడా సుఖం వస్తుందిలే అనేటువంటి భావన. కాబట్టి కష్టాల తర్వాత సుఖాలు వస్తాయని, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయని ఎప్పుడైతే మనం గ్రహించామో, ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకున్నామో, అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక రాబోయే సుఖాలే కదా అనేటువంటి ఆనందాన్ని పొందాలి, సంతోషంగా ఉండాలి. అలాగే సుఖాలు ఉన్నప్పుడు ఇవి శాశ్వతంగా ఉండవు కదా, వీటి తర్వాత కష్టాలే కదా అని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సుఖాలను పొందాల్సినటువంటి అవసరంలే, దుఃఖాలకు పొంగాల్సినటువంటి అవసరంలా. ఎందుకని, ఈ దుఃఖం భగవంతుడి దగ్గర చేసేటువంటిదని ఒక భావం, ఈ దుఃఖం ఇట్లాగనే ఉండదు, ఇది కాస్త తొలగిపోతుంది తొందరలోనే అని ఈ విషయాన్ని చెప్పడానికే భగవద్గీతలో ఆగమా పాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అని భగవానుడు చెప్పాడు. ఆగమా పాయన అనిత్యహ, రాకడా పోకడా జరిగినటువంటివి కష్టాలు దుఃఖాలన్నీ కూడా అనిత్యహ అనిత్యమైనటువంటివి, తాం తితిక్షస్వ భారత. అందుకని ఓ అర్జున నువ్వు తితిక్ష ఓర్పుతో ఉండు, ఎప్పుడు ఇట్టే ఉండవు, ఇక ఈ కష్టాలన్నీ కూడా ఇట్టనే ఉండవు, ఈ పోతాయి, మళ్ళీ అనంతమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు సంతోషం పొందేవాళ్ళు దుఃఖాన్ని పొందుతారు, కాబట్టి నువ్వేం దిగులు పడాల్సినటువంటి పని లేదు అని భగవానుడు ఓదారుస్తాడు. అంటే కష్టాలను కూడా సంతోషంతో అనుభవించాలి అని అంటే ఈ ఆగమా పాయన నిత్యాహ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని జపిస్తున్నట్టుగా చేయాలి. ఓ రాకడా పోకడా కలిగింది, రాకడా పోకడా కలిగింది, ఈ భావం కనుక మనకుందా ఎంత కష్టమైనా సరే దూది పింజలాగా తేలికైపో. ఇంకా నాలుగో విషయం ఏమిటంటే, సుఖంగానే దుఃఖంగాని ప్రారంభవశాత్తు వస్తాయి. ప్రారంభం అంటే పూర్వంలో మనం చేసినటువంటి పుణ్య పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పక్వానికి వచ్చినటువంటి పుణ్యకర్మల వల్ల సుఖాలు, పాపకర్మల వల్ల దుఃఖాలు వస్తాయి. నువ్వు వద్దన్నా అవి రాకుండా ఉండవు, నువ్వు కావాలన్నా రావు. ఏమండి వద్దంటే రాకుండా ఉండవా? ఇప్పుడు మనకి సుఖాలు ఉన్నాయనుకోండి, మనం వద్దు అని ఎవరిని అనుకుంటారా? అనుకోరు. ఏమనుకుంటారు సుఖాల్ని? రావాలి రావాలి రావాలి. సుఖాలు రావాలి రావాలంటే సుఖాలు మాత్రమే వస్తున్నాయా, దుఃఖాలు కూడా వస్తున్నాయిగా మనకి. సరే దుఃఖాలనే ఎప్పుడు వద్దు వద్దు అనుకుంటున్నావు, మరి వద్దనుకున్నా వస్తున్నాయిగా. కాబట్టి దుఃఖాలైనా సుఖాలైనా కావాలంటే రావు, వద్దంటే పోవు. మరి దేన్ని బట్టండి? దేన్ని బట్టి అంటే పూర్వంలో నువ్వు సంపాదించుకొని డిపాజిట్ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని బట్టి. ఇప్పుడు బ్యాంకుకి పోయాలనుకోండి, మీరు పక్కవాడు 5,000 కావాలని చెప్పి విత్తనాల ఫారం రాశాడు, తక్కిన 5,000 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టాడు క్యాషియర్. సరే ఆయనకి ఆ కాగితం ఎర్ర కాగితం రాసిస్తే 5,000 ఇచ్చాడని నువ్వు కూడా రాసింది, నీ డబ్బులే అక్కడ 1,000 రూపాయలే ఉన్నాయి, మరి నీకు కూడా ఇస్తారా 5,000? ఇవ్వడం, ఎందుకంటే నీ డిపాజిట్ ఎంత ఉందో అంతే ఇస్తాడు. అదే ప్రకారంగా మన డిపాజిట్ ఎంత ఉందో, మనం పూర్వంలో చేసుకొని డిపాజిట్ చేసుకొని అట్టి పెట్టుకుంది ఏదైతే ఉందో అది అంతే వస్తుంది, కానీ అంతకంటే పెచ్చు రానే రాదు. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఎంత రావాలో అంతే వస్తుంది, ఎలా రావాలో అలా వస్తుంది. అంతే తప్ప నీ యొక్క ఇష్టాయిష్టాలతోటి ఏమి సంబంధం లేనేటువంటి లేదు. కాబట్టి ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ అవి వచ్చినప్పుడు ఎట్లాగో వస్తున్నాయి కదా, ఎట్లాగో వచ్చేటువంటి సుఖ దుఃఖాలు నువ్వు ఎట్లాగో అనుభవించాలి కదా. ఎట్లాగో అనుభవించేటువంటి వాటిని ఏడుస్తా అనుభవించలే బదులు నవ్వుతా అనుభవించు. నువ్వు ఏడుస్తా ఉన్నందువల్ల రాకుండా పోతాయా? పోవు. అందువల్ల ఏడుస్తా అనుభవించకుండా హాయిగా సుఖంగా సంతోషంగా అనుభవించు. అంతేకాకుండా భక్తులైనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ సుఖం కానీ దుఃఖం కానీ ఈ రెండింటిని కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడు. భగవంతుడి యొక్క ప్రసాదం మనకి రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం. అదే ప్రకారంగా ఈ వచ్చేటువంటివన్నీ కూడా భగవత్ ప్రసాదం అనేటువంటి భావనతో అలా స్వీకరిస్తాడు భక్తుడైనటువంటి వాడు. ఇక ఐదో విషయం ఏమిటంటే, ప్రారంభానుసారంగా వచ్చినటువంటి దుఃఖాలకు కానీ కష్టాలకు కానీ భీతి చెందకుండా భయపడకుండా నువ్వేం చేయాలి, ఢీకొని పోరాడాలి. అట్లా పోరాడినటువంటి వాళ్ళే మహాత్ములు అయ్యారు. అరణ్యాల్లో అనేక రకాలైనటువంటి కష్టాలు పొందినటువంటి శ్రీరాముడే విజయం సాధించాడు. అరణ్య అజ్ఞాతవాసాల్లో అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించినటువంటి పాండవులే విజయాన్ని సాధించాడు. అరణ్యాల్లో దుర్భరమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి నలుడే విజయం సాధించి మహారాజు అయ్యాడు. జనారణ్యంలో అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించినటువంటి హరిశ్చంద్రుడే చివరికి చిరకీర్తిని సంపాదించాడు. హరిశ్చంద్రుడు అని అంటారు ఇప్పుడు ఎవరు, సత్య హరిశ్చంద్రుడు అని అంటారు. ఎందుకని, ఆ సత్యం కోసమని అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడు. ఒక బండరాయి కనుక ఉందనంటే అనేకమైనటువంటి సుత్తి దెబ్బలు తింటేనే అది ఒక విగ్రహంగా తయారై దేవాలయంలో ప్రతిష్ఠింపబడి అందరి చేత పూజలు అనుకుంటుంది. అదే ఒక బండరాయిని ఎవరిని పూజిస్తారా, ఎవరు పూజించరు. దానికి కాస్త బాగా దెబ్బలు తగిలి సుత్తి దెబ్బలు తగిలి ముక్కలు ముక్కలు రాలిపోయి అన్నీ అయితేనే అదిగో అప్పుడు కాస్త అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడుతుంది, పూజలు అనుకుంటుంది. కాబట్టి దుఃఖాలకు భయపడకూడదు, సుఖ దుఃఖాలను సమానంగా చూడాలి. అలా చూడగలిగినటువంటి వాడే భక్తుడు, భగవంతునికి ఇష్టుడు. ఇప్పుడు అలలు ఉన్నాయనుకోండి సముద్రంలో, ఈ అలలు పర్వతాన్ని ఏమైనా చేయగలుగుతాయా? ఆ అలలకి ఆ సముద్రంలో మధ్యలో ఒక పర్వతం ఉందనుకోండి, దాన్ని ఏమైనా చేస్తాయా? ఈ అలలు ఏమీ చేయలేదు. కన్యాకుమారిలో ఉంది అట్నే, నీళ్ళంలోనే ఉంది, మరి ఏమైనా చేస్తా? ఎంతకాలమైనా ఉంటే అలాగనే ఉంటుంది. కాబట్టి ఎట్లయితే అలలు పర్వతాన్ని చెలింపజేయలేవో అదే రకంగా ఈ సుఖ దుఃఖాలు కూడా భక్తుణ్ణి చెలింపజేయలేవు, ఇవి సామాన్యుడినే చెలింపజేస్తూ ఉంటాయి. అందుకని భక్తులైనటువంటి వాడు ఈ లక్షణాలు తప్పకుండా కలిగి ఉండాలి, రెండింటిని సమదృష్టితో చూడాలి, అలా చూచి భగవంతుడి యొక్క దృష్టిలో పడాలి అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక ఏడవ లక్షణం, చివరి లక్షణం, క్షమీ. క్షమీ అంటే క్షమాగుణం, అంటే ఓర్పు, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి భక్తుడైనటువంటి వాడు. భక్తుడికి సహనం ఉంటుంది, ఇది ముఖ్యమైనటువంటి గుణం. నిజంగా ఇది మొదటి శ్లోకంలో చివరిలో చెప్పినా ఇది మొదట్లో ఉండాల్సినటువంటిది, ఈ క్షమాగుణం, ఓర్పు, సహనం. అయితే విధి లేక గతి లేక ఓర్చుకోవటం క్షమ కాదు. పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో సహించడం, ఓర్చుకోవటం, ఇదే క్షమ. ఇప్పుడు ఒక యజమాని తన దగ్గర పనిచేసేటువంటి వాడిని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అలవాటు అయిపోయింది, ఎవరిని తిట్టాలో ఇది తెలియక ఆ ఎదురుగా వాడు ఉంటాడు కాబట్టి వాడిని తిడతాడు. ఇంటి దగ్గర పెళ్ళాన్ని తిట్టేనో కరెంట్ తీసుకుంటుంది, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి వాడిని తిడతా ఉంటాడు. ఒక్కోసారి కొడతా ఉంటాడు, వాడు మెత్తడు కనుక ఇది. మరి ఈయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఎందుకంటే బాగా జీతం ఇస్తున్నాడు, ఇక్కడేం పరిపడంత కదా, బ్రహ్మాండమైన పని ఏం కాదు. ఆయన కనుక కోపం వచ్చి ఎదురు తీయాలనుకో కోపం వచ్చింది, తీసేస్తాడు. తీసేస్తే ఈ జీతం ఇచ్చి మనం పెట్టుకునేవాడు ఎవడు, మరి ఎట్ట? అందుకని ఆయన ఓర్చుకుంటాడు. ఓర్చుకున్నాడు బయటకు వచ్చి, మా యజమాని ఎన్నో తింటాడండి, అయినా సరే నేను ఓర్పు కలిగినటువంటి వాడిని అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఈ ఓర్పు ఏంటంటే గతి లేక ఓర్చుకోవటం, అందుకని దాన్ని ఓర్పు అన్నారు. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, దాన్ని కట్టేసి కొడతా ఉంటాం, పట 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 కొడతా ఉంటాం, అప్పుడు అది కూడా ఓర్చుకుంటుంది. అదేమో ఓర్పు, అది ఓర్పు కాదు, అది సహనం కాదు. కాబట్టి మరి ఓర్పు సహనం అని అంటే ఏమిటి? తనకు ఎదురు తిరిగే శక్తి ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాడిని ఏదైనా మాట్లాడుతూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, ఏమైనా చేస్తూ ఉంటే, అతన్ని ఏదైనా చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఏమీ చేయకుండా నవ్వుతూ సహనంతో ఉన్నట్లయితే అదిగో దాన్ని క్షమాగుణం అని అంటారు. పరమ భక్తులు మహాత్ములు అయినటువంటి వాళ్ళకి ఈ క్షమాగుణం ఉంటుంది. ఛత్రపతి శివాజీకి మొట్టమొదటి గురువు తుకారాం స్వామి, రెండవ గురువు సమర్థ రామదాస్. ఒకసారి సమర్థ రామదాసు శివాజీ దగ్గరికి బయలుదేరాడు తన యొక్క శిష్యులతో కలిసి. 10 మంది శిష్యులు వెంట వస్తామంటే అందరూ కాళ్ళనడకన నడిచి వెళుతూ ఉన్నారు. ప్రయాణం చాలా దూరాభారం, మధ్యాహ్న సమయం, బాగా ఎండలు మండిపోతూ ఉన్నాయి, బాగా ఆకలేస్తుంది అందరికీ కూడా. కనీసం ఎక్కడ కూర్చోడానికి కూడా ఏం చోటు కనపడలేదు, అందుకని ఒక పెద్ద చెట్టు కనపడింది ఒక చోట. సరే చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం, తర్వాత ఈ అలుపు తీరుద్దని శిష్యులతో కలిసి ఈ సమర్థ రామదాస్ అక్కడికి పోయి ఆ చెట్టు నీడన విశ్రమించారు కాసేపు. ఆ నీడలో విశ్రమించిన తర్వాత పక్కనే చూస్తే ఓ పెద్ద చెరుకు తోట ఉంది. ఈ చెరుకు గడలు బాగా పక్వానికి వచ్చున్నాయి. సరే శిష్యుడికేమో నోరు వరుతుంది. వాళ్ళందరూ కూడా గురువు గారిని సమీపించి అంటున్నారు, స్వామి ఆకలి దహించేస్తా ఉంది, ఈ చెరుకు తోటలో చెరుకు గడలు చూసారా బాగా పక్వానికి వచ్చున్నాయి, భలే రుచిగా కూడా ఉంటాయి. సరే సమయానికి ఆ రైతు కూడా లేడు, వచ్చిన తర్వాత కావాలంటే డబ్బులు ఇద్దాం, లేదా సాధువులు తింటే పుణ్యమేలే అని అనుకొని అతను కనుక అడగకపోతే మేలకుండుకుందాం అని చెప్పి అవి తీసుకుందామని చెప్పి ఉబలాట పడతా ఉన్నారు. సరే వద్దని చెప్పినా వినేటట్టు లేరు వీళ్ళు, ఎందుకంటే బాగా ఆకలితో ఉన్నారు. ఆయనకి ఆకలి ఉంది కానీ ఆయన ఓర్చుకున్నాడు, కానీ వీడు మాత్రం ఓర్చుకోవట్ల, ఆకలితో ఉండేటప్పటికల్లా ఇక ఎప్పుడెప్పుడు ఆ పొలం మీద పడదామన్నట్టుగా ఉన్నారు. సరే ఇక ఆగరని ఊకొట్టి ఊరుకున్నాడు. అందువల్ల వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ తోటలోకి పోయి తలా ఒక గడ తీసుకొచ్చుకున్నారు. ఒక గడ గురువుగారికి కూడా ఇచ్చారు, వాళ్ళు తింటా ఉన్నారు. సరే ఆయన మాత్రం చేతులు పట్టుకొని ఉన్నాడు, ఆయన తింటలా, శిష్యులు మాత్రం తింటం ప్రారంభించారు. ఇంతలో యజమాని పరిగెత్తుకుంటా వచ్చాడు, జనమందరూ తోటలో పడి అవి తెచ్చుకోవటాన్ని దూరం నుంచి చూస్తున్నాడు. ఆయన కడుపు భగ్గుమంది మండిపోయింది, అరికాలం అంట నెత్తికెక్కింది. వెనకాలను చూడలా, వెంటనే సమర్థ రామదాస్ చేతిలో ఉన్నటువంటి ఆ చెరుకు గడను తీసుకొని వీపు బద్దలయ్యేటట్టుగా పటా 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 అందరినీ కొట్టేస్తా ఉన్నాడు. గురువు లేదు, శిష్యుడు లేదు, అందరినీ కొడతా ఉన్నాడు. సరే వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు కానీ ఆయన మాత్రం వినిపించుకునే స్థితిలో లేడు. అప్పుడు ఆయన కొడతా ఉంటే ఆ రైతు, ఈయన గురువు అంటున్నాడు హాయిగా అక్కడ చెట్టు నీళ్ళని పడుకొని తినండి తినండి బాగా తినండి కమ్మగా తినండి అని నవ్వుతా ఉన్నాడు. ఎందుకంటే వద్దంటే ఊరుకునేవాళ్ళు కాదు వీళ్ళు, ఆయన పడ్డారు. ఆ రైతు ఉన్నప్పుడైతే అడిగిపోతే బాగుంటుంది కానీ అడగకుండా పోతే దొంగతనం కింద అవుద్దని ఆయన బాధ. సాయంకాలానికి అందరూ కూడా సరే అక్కడి నుంచి బయలుదేరి ఆ శివాజీ భవనానికి చేరుకున్నారు. గురువుగారు రాక విని శివాజీ ఎదురు వెళ్ళి ఒక రాగి రేకుని ఆయన జోల్లో వేశాడు. ఆ రేకుని తీసి చూశాడు గురువుగారు. దాంట్లో ఏముంది, ఓ గురుదేవా, నేను నా కుటుంబం నా రాజ్యం సమస్తం కూడా ఇక నుంచి మీ అధీనం మీకు సమర్పిస్తున్నా, ఇట్లు శివ అని దాంట్లో ఉంది. శివ ఇదేమిటని అన్నాడు గురువు. గురుదేవా ఇది నా గురుదక్షిణ, మీరు స్వీకరించండి అన్నాడు శివాజీ. సరే అలాగే కానీ ఇక ఈ రాజ్యం నాది, ఎందుకంటే ఈ సమస్తం నీదేనని నాకు ధారపోస్తున్నావు కాబట్టి ఇక ఈ రాజ్యం నాది, అయితే పాలించేవాడి మాత్రం నువ్వే. ఇది నా రాజ్యం అని అనుకోకుండా గురువుగారి రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తున్నాను, అంటే గురువుగారి ఏజెంట్గా నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాను అని అనుకుంటూ కర్తవ్యతా భావంతో ఈ రాజ్యపాలన చేస్తూ ఉండు, నిర్లిప్తుడై అహంకారరహితంగా అలా పాలించు అన్నాడు గురువు. ఇలా గురువుకి సర్వసమర్పణ చేసినందువల్ల నాది అనేటువంటి మమకారం పోతుంది, నేను పాలిస్తున్నాను నేను పరిపాలన చేస్తున్నాను అనే కర్తృత్వభావం పోద్ది, నేను చక్రవర్తిని అనే అహంకారం పోద్ది. మూడు లాభాలు ఉన్నాయన్నమాట. సర్వం కనుక గురువుకి సమర్పణ చేసినందువల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే నేను అనేటువంటి అహంకారం పోద్ది, అంటే నేను చక్రవర్తిని అనే అహంకారం పోద్ది, నాది ఈ రాజ్యం నాది అనేటువంటి మమకారం పోద్ది, నేను పరిపాలన చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం పోద్ది. కాబట్టి గురువుగారి ఆజ్ఞను పాటించడమే నా కర్తవ్యం అని భావిస్తూ ఉంటాడు. అందువల్ల కర్తవ్యతా భావం తోటి ఈ పరిపాలన చేయటం అలవాటైపోతుంది, కర్తృత్వ బుద్ధి నశించిపోతుంది. అందుకే రాజసూయాగం అయిపోయిన తర్వాత సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా వ్యాసుడికి ధారపోశాడు ధర్మరాజు. ఎందుకని ఇట్లా చేస్తారు అని అంటే వాళ్ళేం పరిపాలన చేసేవాళ్ళు కాదు, అంటే మళ్ళీ ఇదిగో బ్రాహ్మణులకు కొన్ని సువర్ణ దానాలు ఇచ్చేసి మళ్ళీ ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకో అన్నాడు. అయితే ఈ రాజ్యం నాది కాదు, అదిగో వ్యాస మహర్షిది అనేటువంటి భావన ఆయనలో నిలబడుద్ది. అలా నిలబడ్డప్పుడు కర్తృత్వ భావం కాస్త పోద్ది, అంటే అహంకారాన్ని దాటానికి ఇదో రకమైనటువంటి మార్గం అన్నమాట. సరే శివాజీ మహారాజు ఆ క్షణమే కాషాయ జెండా ఎగరవేయించాడు పైన, ఎందుకంటే నా రాజ్యం కాదు అని కాషాయ జెండా ఎగిరింది. గురువుగారి స్నానాధికారి చేయిస్తూ ఉన్నాడు, స్వయంగా తానే దగ్గర నుండి గురుసేవ చేస్తూ ఉన్నాడు. స్నానం చేయించేటప్పుడు గురువుగారి వీపు మీద ఉన్నటువంటి వాతలు కనపడ్డాయి. స్నానం ముగించిన తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి శివాజీ అడిగాడు, ఏమిటయ్యా విషయం, ఏం జరిగింది, గురువుగారి వీపు మీద వార్తలు కనపడతా ఉన్నాయి అని అడిగితే, ఆహా ఇదే మంచి సమయమని శిష్యులు కాస్త పోసుకొచ్చినట్టుగా విషయం అంతా వివరించారు. అయ్యా ఏదో నూకలుండి మేము బతికాం కానీ లేకపోతే అక్కడే అయిపోయేవాళ్ళం మేము, ఎట్లనో బ్రతికొచ్చాం ఇక్కడికి అని చెప్పారు శిష్యులు. మరునాడు రాజ్యసభ జరిగింది. మంత్రులు సామంతులు సేనానాయకులు పురప్రముఖులు అందరూ కూడా ఆ సభలో వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆశీర్వై ఉన్నారు. సింహాసనం మీదనేమో సమర్థ రామదాస్ ఆయన కూర్చున్నాడు. ఆ పక్కనే ఒక ఆసనం మీద శివాజీ మహారాజు కూర్చున్నాడు. ఆ సమయంలో ఈ చెరుకు తోట రైతుని ప్రవేశపెట్టారు భట్లు. ఆ ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ రైతేమో సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ సమర్థ రామదాసుని చూచి ఆ రైతుకు పై ప్రాణాలు పైరపోయి, ఎందుకంటే నాయనేగా కొట్టింది, వీపు పగిలేటట్టు కొట్టాడు. సరే చేతులు కట్టుకొని మౌనంగా ఉండిపోయాడు. అయిపోయింది ఇక నా పైన అనుకున్నాడు. గురుదేవా ఇతడే నిన్న మీకు మహాపచారం చేసినటువంటి ద్రోహి, మరి దేవుల వారు ఇతనికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అన్నాడు శివాజీ. అంటే సమర్థ రామదాసుని అడుగుతున్నాడు, ఇప్పుడు ఆయనే చేయాల్సింది న్యాయ నిర్ణయం. అప్పుడు ఆయన అంటున్నాడు, శివా ఇతడు తన పొలానికి ఎంత పన్ను చెల్లిస్తున్నాడు అన్నాడు. 50 రూపాయలు చెల్లిస్తున్నాడు అన్నాడు. సరే ఇక నుండి పన్ను పూర్తిగా మినహాయింపించి అతడు పన్ను లేకుండానే అతడి పొలాన్ని అతడు చేసుకునేటట్టుగా నేను తీర్పిస్తున్నానన్నాడు. సభంతా స్తబ్దమైపోయింది, ఎవరికి నోట మాట రావటం లేదు. ఇక రైతు మాత్రం ఎంత ఆనందపడుతున్నాడో చెప్పడానికి వీల్లేదు. ఇక ఆయనకి నమస్కారం చేసి బ్రతుకు జీవుడు అంట వెళ్ళిపోయాడు. ఇది క్షమ. ఇప్పుడు అతను ఏ శిక్ష అయినా వేయచ్చు, ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు, ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా క్షమాగుణాన్ని, ఎందుకని ఇప్పుడు ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా అతన్ని క్షమించి వదిలిపెట్టాడు. దీన్ని క్షమ అంటారు. అందుకనే కొంతమంది అంటారు, మూఢులతో మాట్లాడే కన్నా జ్ఞానులతో పోట్లాడటం మేలనన్నారు. మూఢులతో మాట్లాడినా ఏం ప్రయోజనం లేదు, ఆ మూఢత్వమే మనకు వస్తుంది. జ్ఞానులతో పోట్లాడినే మంచిదే, వాళ్ళ దగ్గర నుంచి కాస్త కోస్త జ్ఞానం మనకు వస్తుంది. ఈ ప్రకారంగా మనకి 7 లక్షణాలతో అత్యద్భుతమైనటువంటి ఈ శ్లోకం పూర్తి చేశాం. అంటే ఈ మొట్టమొదటి శ్లోకంలో, అంటే మొట్టమొదటి శ్లోకం అంటే 13వ శ్లోకం, అంటే భక్తుల లక్షణాలు చెప్పడంలో మొదటి శ్లోకం, దీంట్లో 7 లక్షణాలని చెప్పారు. ఇక 5 లక్షణాలతో 2వ శ్లోకాన్ని, తర్వాత శ్లోకాన్ని, 14వ శ్లోకాన్ని చెప్పబోతున్నారు. 14వ శ్లోకం చూడండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త స మే ప్రియ సంతుష్ట సతతం. సతతం అంటే ఎల్లప్పుడూ కూడా సంతుష్ట, ఎప్పుడు సంతృప్తితో జీవించాలి భక్తుడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలి. యోగి యోగి అయి ఉండాలి. యథాత్మ మనస్సుని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు కావాలి. దృఢ నిశ్చయ గట్టి నిశ్చయం ఉన్నటువంటి వాడు కావాలి. మయ్యర్పిత మనోబుద్ధి మనోబుద్ధులు రెండు కూడా నాకు అర్పించినటువంటి వాడు కావాలి, అంటే భగవంతుడికి అర్పించినటువంటి వాడు కావాలి. యహ మద్భక్త ఎవరైతే అలాంటి నా భక్తుడున్నాడో సహ అతడు మే ప్రియ నాకు ప్రియుడు నాకు ఇష్టుడు అంటున్నాడు భగవాన్. ఎవరైతే ఈ లక్షణాలు కలిగినటువంటి భక్తుడున్నాడో అతడు నాకు ఇష్టుడు. అక్కడ చెప్పిన 7, ఇక్కడ చెప్పిన 5, ఈ 12 లక్షణాలు కూడా ఎవరిలో అయితే ఉన్నాయో, యో మద్భక్త సహ ఎవరైతే నా భక్తుడైనటువంటి వాడు ఉన్నాడో సహ మే ప్రియ అటువంటి వాడు నాకు ప్రియుడు ఇష్టమైనటువంటి వాడు అంటున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో 5 చెప్పారు. మొట్టమొదటి సతతం సంతుష్ట అన్నాడు, అంటే ఎల్లప్పుడూ కూడా సంతృప్తితో ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా తృప్తిగా హాయిగా ఏ రకమైనటువంటి దిగులు విచారం లేకుండా ఉండేటువంటి వాడు భక్తుడు. ఎప్పుడు ఏదో ఒకటి కొరతతోటి ఏదో కోరికతోటి ఏదో కావాలని ఆశపడటం, దానికోసం తప్పించిపోవటం, ఏదో పోగొట్టుకున్నట్టుగా బాధపడటం, ఎప్పుడు కూడా అంత ఏదో మొత్తం నెత్తి మీద వచ్చిపడ్డట్టుగా ఆనందాగిన మొహం పెట్టుకొని ఉండటం, ఇదంతా సామాన్యుడి లక్షణం. సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా తనకు లేనటువంటి దాన్ని కోరుకుంటా ఉంటాడు, ఉన్నదాన్ని చాలని ఇంకా ఇంకా కావాలనుకుంటాడు. ఎంత డబ్బున్నా చాలదు, ఎన్ని ఇళ్ళున్నా చాలదు, ఎంత పొలం ఉన్నా చాలదు, ఎంత గొప్ప వ్యాపారం ఉన్నా చాలదు, ఎంత జీతం వస్తున్నా చాలదు, ఎంత గొప్ప పదవిలో ఉన్నా చాలదు, ఇంకా 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 గొప్ప గొప్ప పదవులు కావాలి, బాగా సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి అని ఇలా ఏదేదో ఆశలతోటి, కోరికలతోటి, ఆశయాలతోటి నిరంతరం కూడా తపన పడిపోతూ ఉంటాం. ఒక కోరిక తిరిగిన తర్వాత సంతృప్తి ఎంతాడంటే, ఆహా అప్పటికి లేదు, ఏదో తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, మళ్ళీ కొత్త కోరిక పుట్టింది, కోరిక తీరితే కోరిక వెంటనే మళ్ళీ కోరిక పుట్టింది, అందువల్ల ఎప్పుడు కూడా అసంతృప్తే. తృప్తికి సంతృప్తికి ఒక తేడా ఉంది. ఏమిటండి తృప్తికి సంతృప్తికి తేడా అంటే, తృప్తి అంటే మామూలు తృప్తి, సంతృప్తి అంటే సమ్ అంటే బాగా సర్వం బాగా తృప్తి. ఎందుకనంటే ఈ తేడా ఏమిటంటే, ఒక కోరిక మనకు కలిగిందనుకోండి, ఆ కోరిక తీరే వరకు మనకు అసంతృప్తి ఉంటుంది, ఆ కోరిక తీరిందనుకోండి ఆ అసంతృప్తి పోద్ది, ఆ అసంతృప్తి పోవటమే తృప్తి, అంటే పట్టినటువంటి అసంతృప్తి పోవటమే తృప్తి. ఇక మళ్ళీ కోరిక లేదనుకోండి అది సంతృప్తి, మళ్ళీ ఒక కోరిక ఉందనుకోండి ఇంతవరకు తృప్తి మాత్రమే, మళ్ళీ అసంతృప్తి వచ్చేస్తాం. అంటే మళ్ళీ అసంతృప్తి లేకుండా ఎప్పటికీ కనుక తృప్తిగా కనుక ఉంటే అదే సంతృప్తి, అదే సంతుష్టి అని. కాబట్టి ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక కలిగిందంటే అటువంటి వాడికి ఏనాటికి కూడా సంతృప్తి అనేటువంటిది ఉండదు, ఎప్పుడూ గాలిలో మేడలు కడతానే ఉంటాడు, ఏదో ఒకటి కావాలని అంటూనే ఉంటాడు. మళ్ళీ కోరిక పుట్టిందా నీ తృప్తి అసంతృప్తిగా మారుద్ది, కానీ సంతృప్తిగా మాత్రం మారుద్ది. భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే నిత్య సంతుష్టుడై ఉండాలి, ఏమి లభించినా సరే అది భగవంతుడి యొక్క ప్రసాదంగా భావించి స్వీకరించాలి, ఇది భక్తుడి యొక్క లక్ష్యం. ఎంత ఉంటే అంతతోనే సంతృప్తి చెందాలి, ఇంకేదో కావాలి అని కోరకూడదు భక్తుడైనటువంటి వాడు, అందుకే అతడు నిత్య సంతుష్టుడు అన్నారు. సాధారణంగా ఈ లోకంలో అందరికంటే ఆనందాన్ని అనుభవించేవాడు ఎవరంటే, ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు, లభించిన దానితో సంతృప్తి చెందేవాడు. ఉన్నదంటే ఇప్పుడు ఏముందో దాంతో సంతృప్తి, ఇప్పుడు ఏమొస్తుందో ఆ వచ్చే దాంతో సంతృప్తి. ఇక అంతకంటే ఆనందం పొందేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు. నీకు కోట్లు ఉండొచ్చు, మిలియనీర్ కావచ్చు, లేకపోతే ప్రపంచం మొత్తంలో నువ్వు రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండొచ్చు. మూడో స్థానంలో ఉంటే ఎప్పుడు రెండో స్థానంలో పోతాను, రెండో స్థానంలో ఉంటే ఇప్పుడు మొదటి స్థానానికి పోతాను, మొదటి స్థానంలో ఉంటే మళ్ళీ దిగుతానేమో కాబట్టి ఇంతకంటే ఇంకా ఎక్కువగా సంపాదించి మళ్ళీ మొదటి స్థానంలోనే ఉండాలి. ఎప్పటికీ సంతృప్తి కనుక ఎప్పటికీ వాడు సంతృప్తి అనేటువంటిది వాళ్ళకి కలగదు. భోగంలో కానీ రోగంలో కానీ, లాభంలో కానీ నష్టంలో కానీ, సుఖంలో కానీ దుఃఖంలో కానీ, కోరిక నెరవేరినప్పుడు కానీ నెరవేరినప్పుడు కానీ మనసు ఏమాత్రం వారు చెలించకుండా ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండటం ఏదైతే ఉందో అది భక్తుడి యొక్క అసలైనటువంటి లక్షణం. సామాన్యులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో చూడండి, ఎప్పుడు ఏదో అసంతృప్తి, ఏదో బాధ, విచారం, కోరిక, ఆశ, తపన. పొరుగువాడు సంతోషంగా ఉన్నాడని భావించి బాధపడేటువంటి వాళ్ళు కొంతమంది, నాలుగింట్లోనో సరే అదిగోండి అవతల వాడు సంవత్సరానికి ఒక ఇల్లు కడుతున్నాడండి అని వాడిని చూసి ఏడ్చేవాళ్ళు కొంతమంది, వాడికి ఏం రోగం లేదండి నాకేమిటండి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది అని దిగులు పడేటువంటి వాళ్ళు కొంతమంది. మరి ఇటువంటి వాళ్ళనే నిత్య అసంతృప్తులు అంటారు. అక్కడేమో నిత్య సంతుష్టి, సతతం సంతుష్టి కావాలి అక్కడ, ఇక్కడేమో సతతం అసంతృప్తితోటి అసంతుష్టితోటి ఉండిపోతూ ఉంటారు. ఇక కొందరు తాత్కాలికమైన తృప్తితో ఉంటారు. ఎవరు వీళ్ళు తాత్కాలిక తృప్తి, కడుపు నిండినప్పుడు, పండగలో తబ్బాలో వచ్చినప్పుడు, అన్ని వైరంగా అమరినప్పుడు, కోరినటువంటి కోరికలు తీరుతున్నప్పుడు, లాటరీలో డబ్బు వచ్చినప్పుడు, ఇదిగో ఇలాంటి సందర్భాల్లో తాత్కాలికంగా తృప్తి చెందుతూ ఉంటారు. అదే వాళ్ళ కోరికలు తీరకపోతేనో, సమయానికి కాఫీ చేతికి అందకపోతేనో, టైంకు బస్సు కానీ ట్రైన్ కానీ సరిగ్గా రాకపోతేనో, లేకపోతే మంది లేట్ అయ్యి అది సరిగ్గా టయానికి వస్తేనో, కాబట్టి ఇలా సినిమా చూడలేకపోతేనో, కొత్త సినిమాకి టికెట్ దొరకకపోతేనో, టీవీలో ఎప్పుడు పాత సినిమాలే వేస్తుంటేనో, ఇలా రకరకాలైనటువంటి విషయాలకు అసంతృప్తి చెందేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటూ ఉంటారు. అయితే భక్తుడి విషయం మాత్రం లేదు. అతని యొక్క మనస్సు భగవంతుడి యొక్క చేతిలో ఉంచేస్తాడు, భగవంతుడిలోనే ఉండిపోతుంది. అందుకే అతనికి ఎప్పుడు సంతృప్తి. అంటే భక్తుడైనటువంటి వాడి మనస్సుకి మూలం భగవంతుడు, సామాన్యుడికి మనస్సుకి మూలం ప్రపంచం, ఈ ప్రపంచ వ్యామోహాలు. ఆచార్య వినోబభావే ఒకరోజున స్నేహితుడితో కలిసి అలా వాహ్యాడికి అంటే షికారుగా వాకింగ్కి అలా వెళుతూ ఉన్నాడు. గ్రామం దాటి కొంత దూరం వెళ్ళాడు. అది చైత్రమాసం, ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. అక్కడ దృశ్యం మిత్రుడి కంటబడింది. ఏమిటంటే అది వినోబాని అడుగుతున్నాడు ఆ దృశ్యాన్ని చూచి, బాబు రోడ్డుకి ఇరుపక్కలా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, వేప చెట్లు, చింత చెట్లు ఇలాంటివి ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. వీటికి నీళ్ళు ఎవరు పోయరు, వీటిని ఎవరు పెంచరు, వీటి జాగ్రత్తలు ఎవరు తీసుకోరు. కానీ దూరంగా ఉన్నటువంటి పొలాల్లో చిన్న చిన్న చెట్లు మొక్కలు ఉన్నాయి. మరి అవేమో మలమలా మాడిపోతూ ఉన్నాయి, ఎండిపోతూ ఉన్నాయి. వాటినేమో జాగ్రత్తగా సంరక్షిస్తుంటారు ఆ పొలాల యొక్క యజమానులు, వాటిని జాగ్రత్త చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కూడా ఎండాకాలంలో ఎండిపోతూ ఉన్నాయి. ఎందుకని ఈ చెట్లు పచ్చగా కళకళలాడుతున్నాయి, ఎందుకని ఆ చిన్న చిన్న మొక్కలు మాడిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అడిగితే దానికి ఆయన చెబుతున్నాడు, ఓ మిత్రమా, ఈ పెద్ద పెద్ద చెట్ల యొక్క వేళ్ళు బాగా లోపలికి పోయినాయి. ఎంత లోపలికి పోయినాయి అంటే భూమి లోపల అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, అదిగో ఆ నీటిని తాకేంత దాకా పోయింది. అందుకని వీటికి ఎప్పుడు కూడా ఆ వేళ ద్వారా నీరు అందుతూ ఉంది. అందేటప్పటికల్లా ఈ చెట్టు కళకళలాడుతూ ఉంది. మరి ఆ పొలంలో ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి, వాటి వేర్లు ఎంత ఉంటాయి, ఇదిగో ఇంత ఉంటాయి, ఈ వేలు ఎంత ఉంటాయి. అందుకని వాటికి నీరు అందదు. అంత భూమి అంతా కూడా బాగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి వాటికి నీరు అందదు. అందువల్ల అవి కాస్త మారిపోతూ ఉన్నాయి అని చెప్పాడు. ఏమి తెలుస్తుంది మనకి దీన్ని బట్టి అంటే, ఎవరి మనస్సు అయితే భగవంతుడి వరకు వ్యాపించి ఉందో, భగవంతుడు ఎక్కడున్నాడో భగవంతుడి వరకు వ్యాపించి ఉందో, అంటే భగవంతుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు భగవంతుడు, కానీ మనకు ఆ దృష్టి ఉండాలా, భగవంతుడు అనేటువంటి దృష్టి ఒకటి ఉండాలా, అదిగో ఆ భగవంతుడు అనేటువంటి దృష్టి వరకు మన మనస్సు కనుక పోయినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపతో మనం నిత్యం కళకళలాడుతూ ఉంటాం. ఆ పచ్చని చెట్లు ఎట్లయితే కళకళలాడుతున్నాయో మనం కూడా కళకళలాడుతూ ఉంటాం. అతడే నిత్య సంతుష్టుడు, సంతుష్ట సత్తం అని చెప్పి నిత్య సంతుష్టుడు అతడే. అలా కాకుండా ఎవరి యొక్క మనస్సు అయితే పైపైన, అంటే పైపైననంటే అనిత్యమైనటువంటి లౌకికమైనటువంటి వస్తువుల మీద, ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద, భోగాల మీద, వాటి మీద ఉంటుందో, వాళ్ళకి భగవంతుడి యొక్క కృప అందదు. అందుకని వాళ్ళు కాస్త మలమల బాబడి పాడిపోతూ ఉన్నారు. అంటే నిత్య అసంతుష్టులుగా వీళ్ళు ఉంటున్నారు. ఎవరి యొక్క మనస్సు భగవంతుడిలోకి పోతుందో వాళ్ళేమో సంతుష్టులుగా ఉంటున్నారు. ఎవరి యొక్క మనస్సు ప్రపంచం వైపు పోతుందో వాళ్ళు అసంతృప్తులుగా, అసంతుష్టులుగా ఉంటున్నారు. కనుక నిత్య సంతుష్టి అయినటువంటి వాడు ఎవరో అతడే భగవంతుడికి ప్రియమైనటువంటి భక్తుడు. ఇది మామూలు భక్తుడు కాదు, ప్రియమైనటువంటి భక్తుడు. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు అని అంటున్నాడు. అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్తుడు కావటమే మన యొక్క జీవిత లక్ష్యం కావాలి. అప్పుడే ఆ భక్తి తత్పరత మనలో కనుక కలిగితేనే ఆ భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందుకొని, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొంది, మోక్షం ద్వారా ఈ జీవితాన్ని సార్థక్యం చేసుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే భక్తుడైనటువంటి వాడు నిత్య సంతుష్టుడైతే భగవంతుడు మెచ్చుకుంటాడు, భగవంతుడికి ప్రియుడవుతాడు అనే విషయాన్ని మనం గ్రహించి మిగిలినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, 4 లక్షణాలు, వాటిని మనం రేపు చెప్తాం.